वासुदेवाय
नमो भगवते वासुदेवाय
ओम नमः भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ओम नमः भगवते वासुदेवाय
ओम नमः भगवते वासुदेवाय
श्रीमद् भगवद् गीता यथातथम् मूढ़ अध्याय श्लोक संख्या मूल श्री भगवान उवाच लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघा ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां श्री भगवान उवाच लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघा ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां
श्री भगवान उवाच लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघा ज्ञानयोगेन सांख्यानां
कर्मयोगेन योगिनां
श्री भगवान उवाच
लोकेस्मिन् द्विविधा निष्ठा
पुरा प्रोक्ता
मयानघा
ज्ञानयोगेन सांख्यानां
कर्मयोगेन योगिनां
श्री भगवान उवाच దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను లోకే లోకమునందు అస్మిన్ ఈ ద్వివిధ రెండు విధములైన నిష్ఠ శ్రద్ధ పురా పూర్వము ప్రోక్త చెప్పబడినది మయా నా చేత అనఘా పాపరహితుడా జ్ఞానయోగేన జ్ఞానయోగం చేత సాంఖ్యానా తత్వవేత్తలా కర్మయోగేన భక్తి యోగ విధానం చేత యోగినాం భక్తులకు తాత్పర్యము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య తాత్పర్యం దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను పాపరహితుడవైన ఓ అర్జున ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించి తిని కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగా మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసురు భాష్యం ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము అనగా బుద్ధి యోగము అనే రెండు విధానములను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. అదే విషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట ఎందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా తెలుసుకోవడానికి అభిరుచిని కలిగినట్టి మనుషులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు కృష్ణ భక్తి భావన యందు కర్మను చేయదలిచిన వారు. ఈ విషయము ద్వితీయాధ్యాయపు 61వ శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగమును అనుసరించి కర్మ చేయుట ద్వారా మనిషి కర్మబంధం నుండి విడబడి పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగుదనియు శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున తెలిపి ఉన్నాడు. బుద్ధియోగం అనగా భగవానుని పైనే మరింత విశిదముగా చెప్పవలన శ్రీకృష్ణుని పైనే సంపూర్ణముగా ఆధారపడుట అనియు, తద్వారా ఇంద్రియములన్నీ సులభముగా అదుపులోనికి రాగలవనియు ఆ అధ్యాయపు 61వ శ్లోకమునందు వివరింపబడింది. అనగా ధర్మము మరియు తత్వముల వలె ఈ రెండు యోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలం సిద్ధాంతము లేదా మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలం మానసిక కల్పనము కాగలదు. పరతత్వమును అనుభూతమనుచ్చుకొనుటకు నిష్టగా యత్నించేవారు సైతము అంత్యమున కృష్ణ భక్తి భావననే పొందుదురు. కావున శ్రీకృష్ణుడే పరమ లక్ష్యమై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడింది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అర్థం చేసుకున్నటయే అన్నింటి యందును ముఖ్యమైన అంశం. పరోక్ష మార్గమైన మనోకల్పనలను కావించుచు మనిషి క్రమముగా కృష్ణ భక్తి భావనా స్థితికి రావచ్చును. లేదా రెండవ మార్గమున కృష్ణ భక్తి యందు ప్రత్యక్ష సంబంధము ఏర్పరచుకోవచ్చు. ఈ రెండింటిలో కృష్ణ భక్తి భావన మార్గం ఉత్తమమైనది. తాత్విక విధానం ద్వారా ఇంద్రియములను శుద్ధపరుచుకోవలసిన అవసరము దానియందు లేకపోవటయే అందులకు కారణం. కృష్ణ భక్తియే సాక్షాత్తుగా అట్టి పవిత్రమునర్చు విధానము. భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్ష విధానము వలన ఆ కార్యము సులభము మరియు ఉదాత్తము అయి ఉన్నది.
శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తవృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మనం ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే, మొట్టమొదట ఇక్కడ జరిగే సన్నివేశాన్ని అర్థం చేసుకుంది. కృష్ణుడు 2వ అధ్యాయంలో పూర్తిగా సారాంశం అంటే భగవద్గీత యొక్క సారాంశం, తను చెప్పబోయే సారాంశాన్ని ఒకసారి అర్జునుడికి రుచి చూపించాడు. ఒకసారిగా అన్ని అంటే నిజానికి చెప్పాలంటే భగవద్గీత సారం అంటే వేదాల సారం అంతా కూడా అని అర్థం. వేదాల సారం అంతా కూడా ఒకేసారి ఇచ్చేసరికి అర్జునుడు ఇక్కడ సందిగ్ధ స్థితిలో పడిపోయి ఏమి చేయాలి, ఎందువల్లనంటే కృష్ణుడు జ్ఞానయోగం, కర్మయోగం, అష్టాంగయోగ, ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ విధంగా యజ్ఞం చేయాలి, యజ్ఞం ఎందుకు చేయాలి, వర్ణాశ్రమ విధానంలో ఉండడం అంటే ఏమిటి, వర్ణాశ్రమంలో ఉండి తన యొక్క విద్యుక్త ధర్మాలు ఏ విధంగా నిర్వర్తించాలి ప్రతి ఒక్కరూ అనేవి అనేక విషయాలు. ఎందువల్లంటే ఇవన్నీ వేదాల మొత్తం వేదాలన్నింటిలో కూడా ఇవన్నీ విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఆ సారాన్ని ఒకసారిగా అర్జునుడికి చెప్పేసరికి, ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరించినప్పుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ఇచ్చాడు కృష్ణుడు, ఇదంతా తెలియజేయడం జరిగింది. అప్పుడు అర్జునుడు ఇవి అన్నీ విని సందిగ్ధ స్థితిలో పడ్డాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు 3వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏమని చెప్తున్నాడంటే, ఓ అర్జున కేశవ, కామ్యకర్మము కన్నను బుద్ధియే ఉత్తమమైనదని నీవు భావించినచో ఎందుకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధము చేయమనుచున్నావు అని అంటున్నాడు మొదటి శ్లోకం. 2వ శ్లోకంలో ఏమన్నాడు, అనేక అర్థములు కలిగిన నీ బోధలు చేయి, నా బుద్ధి మోహమునందునది, కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయను. మొదటి శ్లోకంలోనే యుద్ధం నన్ను ఎందుకు చేయమంటున్నావు, నిజంగా బుద్ధి గొప్పది కదా, తెలివితేటలు పెంచుకోవడం నిజంగా బుద్ధి యోగం అంటే జ్ఞానం తెలుసుకోవడం గొప్పది కదా, మరి యుద్ధం అవసరం ఏంటి అని అడిగి, తర్వాత సరే ఇవన్నీ నేను సందిగ్ధంలో ఉన్నాను కనుక నిజంగా ఏది నిశ్చయంగా నాకు శ్రేయస్సునిస్తుందో అది నాకు తెలియజేయమని 2వ శ్లోకం. ఇప్పుడు 3వ శ్లోకంలో కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏది నిజంగా, ఇది కేవలం అర్జునుడికే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడాను, ఏది నిజంగా శ్రేయదాయకమైంది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ కృష్ణుడు మన ఈ శ్లోకంలో యొక్క తాత్పర్యం ఏం చెప్తున్నాడు, ఏముంది అంటే ఇద్దరి గురించి చెప్పడం జరిగింది. మనుషులు రెండు విధాలుగా ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకటి ఏమిటది, దాన్ని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండో వారు ఏం చేస్తుంటారు, భక్తి యోగం ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేన్ని, ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడాన్ని ఈ రెండు విధానాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఈ భాష్యంలో చూసినట్లయితే శ్రీ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు ఏ విధంగా 2వ అధ్యాయంలో 39వ శ్లోకంలోను 61వ శ్లోకంలోను ఇవన్నీ కూడా వివరించబడినాయి. కానీ ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎందువల్లంటే సందిగ్ధంలో ఉన్నాడు కనుక ఇంకా చాలా స్పష్టంగా, ఇది మనం పాఠశాలలో వెళ్ళినట్లయితే ఒకసారి మన మాస్టర్ గారు చెప్తారు కానీ మనకి ఒకసారిగా అన్నీ అర్థం కావు, అందువలన అందులో మళ్ళా తిరిగి మనం అడుగుతాం ఏది నిజంగా, ఇందులో సారాంశం ఏమిటి, ఇందులోంచి మేము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, అనేకమైన ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు కూడా, అర్జునుడు ఒక పాత్ర పోషిస్తున్నాడు అనమాట, ఒక సామాన్యమైన జీవుడి పాత్ర. ఎందువల్లంటే ఇది కేవలం అర్జునుడి కోసం కాదు, ఇది ప్రతి ఒక్క రాబోయే కలియుగంలో, అంటే కలియుగం మొదట్లో ఇది జరిగింది కనుక ప్రతి ఒక్క జీవుడికి ఇది అవసరం కనుక ఇందులో అనేకమైన ప్రశ్నలు అర్జునుడి ద్వారా అడగబడ్డాయి అన్నమాట. ఇవి ఎందుకని, అర్జునుడి కోసం కాదు ముఖ్యంగా, ఎందుకంటే అర్జునుడికి పూర్తిగా తెలుసు అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడితో ఉంటాడు, కృష్ణుడు చెప్పిందే ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అప్పటికే కృష్ణుడి భక్తుడు. కానీ ఇవి మనకు తెలియడం కోసం అర్జునుడు ఈ పాత్ర పోషిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న అడగడం జరిగింది. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు రెండు విధాలుగా ఉంటారు, ఒకటి సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా, రెండో వారు భక్తి యోగం ద్వారా అర్థం చేసుకోగలరు, వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సాంఖ్య యోగం అంటే ఏమిటి, సాంఖ్య యోగం అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటది, ఆత్మ మరియు ఈ భౌతిక పదార్థాల మధ్య విశ్లేషణ, మనం ఆత్మ. ఇంకా సాంఖ్య అంటే, సంఖ్య అంటే అర్థం తెలుసు కదా మనకి ఏమిటి, అంకిల్ అంటే. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ అంటే గణిత శాస్త్రవేత్తలు కానీ అనేక తత్వం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంకెల ద్వారా లెక్కించడం ద్వారా ఏ విధంగా మనం మనకి శరీరం, ఉదాహరణకి శరీరం అంటే ఇందులో అందరికీ తెలుసు నీరు నిప్పు గాలి ఆకాశం వీటితో తయారైంది, పంచభూతాలతో తయారైంది కాబట్టి ఇందులో 5 ఉన్నాయి. తర్వాత సూక్ష్మంగా ఇంకా 3 ఉన్నాయి, ఏమిటవి, మనస్సు బుద్ధి అహంకారం 8. తర్వాత 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఈ విధంగా లెక్క వేస్తూ వెళ్తారన్నమాట. ఇంకా అందులో ఇవన్నీ పోగా మిగిలింది ఏమిటి, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేది చివరికి 23, 24 ఇలా ఉంటాయి అన్నమాట లెక్కలు. అంటే 8 లెక్క వేసాం, తర్వాత 5 పంచేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 10, తర్వాత ఇంకా 5 ఉన్నాయి, 15 ఈ 8, 23 తర్వాత 23 వచ్చేసింది, ఇంకా 24 ఇంకా మరి ఇవన్నీ 23 ఉన్నాయి. ఇవన్నీ పదార్థాలే కానీ మరి ఏ విధంగా ఒక జీవి కదులుతూ ఉన్నాడు, మరి ఒక వాళ్ళు ఇంకా తత్వం ఈ విధంగా మానసిక కల్పన చేసేవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మరి ఎందుకు మరణం అంటే ఏమిటి అని ఈ విధంగా ఆలోచిస్తూ వాళ్ళు ఎక్కడి వరకు రాగలరు, ఆహా ఇది ఏదో ఒకటి తెలియని ఉంది, ఏదైతే ఈ శరీరం నుండి వదిలిపోతుందో అప్పుడు మరణం ఏర్పడుతుంది అని వాళ్ళు ఒక అవగాహనకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, దేని గురించి అర్థం చేసుకుంటారు, అప్పుడు ఆత్మ గురించి అర్థం చేసుకుంటారు, అది 24. ఈ విధంగా లెక్కలు వేస్తూ అంటే పదార్థాలని, మన దేహంలోని పదార్థాన్ని మరియు ఆత్మని విశ్లేషణ చేస్తూ తెలుసుకునేదే సాంఖ్యయోగం తత్వం, వీళ్ళు ప్రశ్న వేసుకుంటూ దానికి మళ్ళీ. కానీ ఇందులో ఒక భయంకరమైన విషయం ఉంది, ఏమిటంటే ఈ విధంగా చేయడం ద్వారా ఒక మనిషి భగవంతుని దగ్గరికి రావచ్చు లేదా నాస్తికుడు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆత్మ వరకే వస్తాడు కానీ భగవంతుడి గురించి తెలియదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి అనుకుంటాడు. అక్కడ నుండి ఇంకా అతను సందిగ్ధంలో పడిపోయి అనేక విధాలుగా కల్పన, మానసిక కల్పన చేసుకుంటూ నాస్తికుడు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందువల్లంటే ఇటువంటి సాంఖ్యయోగమే ఒక నాస్తికుడు కపిలుడు అనే ఒక నాస్తికుడు కూడా చెప్పాడు. కానీ అదే సాంఖ్యయోగాన్ని భక్తి యోగం ద్వారా, అంటే భక్తి యాక్చువల్ నిజానికి చెప్పాలంటే సాంఖ్యయోగం భక్తి యోగం అనేది పూర్తిగా భిన్నమైనవి ఏమి కావు, ఎందువల్ల నిజమైన సాంఖ్యయోగం భగవంతుని తెలియజేస్తుంది. దాని తర్వాత పరమాత్మ మన హృదయంలో పరమాత్మ కూడా ఉన్నాడు. 25 అది నిజంగా దేవహుతి పుత్రుడైన కపిలుడు భగవంతుని యొక్క స్వయం అవతారం. అతను ఇచ్చిన ఆ సాంఖ్యయోగం పూర్తిగా మనకి భాగవతంలో వివరించబడింది. ఎందువల్లంటే మనం చూడొచ్చు, మనం బయటికి వెళ్తే అనేక రకాలుగా రకరకాల తత్వాలు రకరకాల మనుషులు రకరకాలుగా బోధలు చేస్తూ ఉంటారు. కానీ ఎందువల్లంటే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు కనుక వాళ్ళు భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమని, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ. అంటే అనేక కోట్ల జన్మల తర్వాత ఈ విధంగా అనేక ఇక్కడ కూడా మనకు వచ్చింది ఏమని, అనేక కోట్ల జన్మల తర్వాత ఈ విధంగా తర్కం చేస్తూ ఆలోచిస్తూ తాత్వికంగా ఉంటూ అనేకమైన చేస్తూ ఉంటే ఏదో ఒక సమయానికి అతని యొక్క అంటే ఆ యొక్క జీవి యొక్క తహతహ వాడే ఈ కోరికను చూసి భగవంతుడు భక్తుల్ని కలిసి ఏర్పాటు చేస్తాడు. అతడు నిజంగా నిజాయితీగా తెలుసుకోవాలి అని ఉంటే నిజమైన తత్వం, లేదా తన ఇంద్రియ భోగం కోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే ఇవన్నీ జనానికి చెప్తూ నేను గొప్పవాడిగా జనానికి చూపించుకుంటూ ఉన్నాడు, అటువంటి వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇప్పుడు మన సంఘంలో ముఖ్యంగా కలియుగంలో ఈ విధంగా అనేక మంది ఉన్నారు. ఇక్కడ అందుకనే ఒక విషయం చెప్పబడింది, తత్వం లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేదా మూఢ విశ్వాసం. ఈ విధంగా ఇప్పుడు కలియుగంలో మూఢ విశ్వాసం చాలా మంది దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఏమి తత్వం ఉండదు, ఇతను భగవంతుడు అంతే. భగవంతుడిని పూజించడం అనేది ధర్మమే. కానీ అక్కడ తత్వం ఏముందో, ఇతను ఏ విధంగా భగవంతుడు, ఇతనికి జీవుడికి మధ్య సంబంధం ఏంటి, ప్రతి జీవుల్లో జరిగే ప్రతి విషయాన్ని ఇతను అర్థం చేసుకోగలడా, ఇతను సర్వాంతర్యామ, ఈ తత్వం అనేది ఏమీ లేదు. ఎవరైతే మనం భగవంతుని అంటున్నాం, ఎందుకంటే కలియుగంలో చాలామంది ప్రతి ఒక్క వీధికి ఒక భగవంతుడు, ప్రతి ఒక్క సిటీకి ఒక బాబా, ఇట్లా రకరకాలుగా. మరి నిజంగా భగవంతుడైతే అతను ప్రతి ఒక్క విషయం తెలియాలి, సర్వాంతర్యామ అయి ఉండాలి, ప్రతి ఒక్కడు హృదయంలో కూడా ఉండాలి, పూర్తి ఐశ్వర్యం అతనికి ఉండాలి, షడైశ్వర్య సంపూర్ణుడై ఉండాలి. ఈ విధంగా ఇంకొకటి, ధర్మం లేనటువంటి తత్వం కేవలం మానసిక కల్పన. ఇది చాలామంది చూస్తూ ఉంటారు, తత్వం చాలా మాట్లాడతారు, ఇది అది కదా, అది ఇలా కదా, ఇది ఇలా కదా అంటే చివరికి ధర్మం ఏంటి, ధర్మంతో సాక్షాత్ భగవంతుడు ఇచ్చింది. అసలు అక్కడ భగవంతుడే కనపడడు, ఇంకా అతనికి ధర్మం ఏమి ఉండదు. అన్నిటికంటే అర్హమైన ధర్మం ఏమిటి, ఇతరుల్ని హింసించకుండా ఉండడం, అది కూడా చేస్తూనే ఉంటాడు. అనేకమైన తత్వాలు మాట్లాడతాడు కానీ అందరినీ బాధ పెడుతూనే ఉంటాడు, ఎప్పుడు మాంసాహారం భుజిస్తూ ఉంటాడు, మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉంటాడు, రకరకాలుగా కానీ తత్వం మాట్లాడతాడు. అనేకమైన పుస్తకాలు, శాస్త్రవేత్తలు గోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళు అనేకమైన పుస్తకాలు తత్వంతో కూడి, కానీ వాళ్ళ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ యొక్క నిజ జీవితంలో చూసినట్లయితే. అది కేవలం అది ఏమవుతుంది, మానసిక కల్పన మాత్రమే. ఈ మానసిక కల్పనతో అనేక రకాల పుస్తకాలు మనకి ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. అందువల్లనే మనం ఒక గురు శిష్య పరంపరలో ఉన్న ఈ పుస్తకాలని, ఇప్పుడు మన ప్రభువాదుల వారు ఇచ్చిన పుస్తకాలని చదవడం వల్ల మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం చర్చించుకోలేదు, ఏమిటి, భక్తి యోగం. రెండు విధాలుగా ఉంటారు మనుషులు, రెండు విధాలుగా ఆత్మసాక్షాత్కారాన్ని అర్థం చేసుకోగలరు. ఒకటి సాంఖ్యయోగం, రెండవది భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, అది ఎలాగా భక్తి యోగం ఎలా చేస్తాం, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి కోసమే చేస్తాం, కృష్ణుడి కోసం. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా భగవంతుడు ఎవరు, కృష్ణుడు లేదా విష్ణుమూర్తి, అతని కోసం చేసేది భక్తి యోగం ప్రతి ఒక్క పని. ఈ భక్తి యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మొట్టమొదటి నుండి ఏం తెలుసు అంటే వాళ్ళ యొక్క లక్ష్యం తెలుసు. కానీ ఈ మిగతా మానసికంగా కల్పన చేసుకుంటూ తాత్వికంగా ఉంటూ అనేక జ్ఞానం కోసం జ్ఞానాన్ని సంపాదన చేస్తూ ఉండే వాళ్ళకి లక్ష్యం తెలియదు, వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది వాళ్ళకి లక్ష్యం తెలియదు. కానీ ఒక భక్తి యోగంలో ఉన్న వ్యక్తికి లక్ష్యం తెలుసు. ఏమిటి లక్ష్యం, కృష్ణుడిని తిరిగి చేరుకోవడం, ఆ యొక్క సేవలో తిరిగి మనం నిమగ్నం అయ్యే స్థితికి వెళ్ళడం, ఇది మన లక్ష్యం. లక్ష్యం ఏంటి, ఒక భక్తి యోగంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క లక్ష్యం
చెప్పండి. తిరిగి మనం ధామం చేరుకొని అక్కడ సేవలో ఉంటాం. ఇది ఎప్పుడైతే, అందుకే కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్పాడు ఏంటంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురుణం. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఎవరికి ఉంటుంది? భక్తి యోగంలో ఉన్నవాడికి ఉంటుంది. అంటే ఒకటే లక్ష్యంగా ఏమిటది, తిరిగి భగవంతుడిని చేరుకుని మన యొక్క సేవలో నిమగ్నం అవ్వడమే మన లక్ష్యం. మరి ఈ సాంఖ్యతత్వ ఈ అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ ఈ పదార్థాలు ఏమిటి, ఇవి ఏంటి, అవేంటి అంటే మనసు అనేక విధాలుగా చరిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంద్రియ నిగ్రహం అనేది చేయలేదు. భక్తి యోగం అంటే ఇంద్రియాలను నిగ్రహం చేస్తూ, ఎందుకు నిగ్రహం చేస్తున్నావు, అది భగవంతుడు సేవలో ఉండడం కోసం. ఎందువల్లంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఈ భౌతిక వస్తువుల పట్ల ఆకర్షించబడుతూ ఉంటాయి. కానీ వాటిని నిగ్రహం చేస్తూ కృష్ణ సంబంధితమైన వస్తువుల పట్ల మన యొక్క ఆకర్షణ మనం అటువైపు మరలుస్తాం, మన యొక్క ఇంద్రియాలు అన్నింటినీ. అది ఎలాగా అనేది మనకి 2వ అధ్యాయం 61వ శ్లోకంలో చూడవచ్చు. ఏమిటంటే అక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు ఎవరి గురించి, అంబరీష మహారాజు గురించి. అంబరీష మహారాజు భక్తిని మనం ప్రతి ఒక్క అంగంతో ఏ విధంగా భక్తి చేయవచ్చు, మన ఇంద్రియాలు మొత్తం కన్ను ముక్కు చెవి వీటి ద్వారా భక్తిని, భక్తిలో మనం ఏ విధంగా నిమగ్నం అవ్వచ్చు అనేది అంబరీష మహారాజు స్వయంగా చేసి చూపించారు. అది శ్రీమద్ భాగవతంలోని 9వ స్కంధం 4వ అధ్యాయంలో వివరింపబడింది. అది ఇప్పుడు మనం చదువుదాం అసలు ఏ విధంగా మనం, ఎందువల్లంటే ఇది చాలా మనకు అవసరం. మనం ఏ విధంగా మనం భక్తి చేయాలి అందరూ చెప్తుంటారు, చాలా మంది బయటికి వెళ్తే చెప్తుంటారు నాకు భగవంతుడి పట్ల భక్తి ఉంది అని. కానీ పూర్తిగా మనం చూసినట్లయితే వాళ్ళలో 99% నిజానికి నిజమైన భక్తి లేదు వాళ్ళలో. ఎందువల్లంటే ఎప్పుడు కాఫీ టీలు తాగుతారు, అది ఎవరి కోసం, మన ఇంద్రియం తృప్తి కోసం, నాలుగురు తృప్తి కోసం. మరి మాంసం తింటాం, అది నాలుగు తృప్తి కోసమే. మరి సినిమాలు చూస్తాం, అది మన కళ్ళ తృప్తి కోసం, మన మనసు తృప్తి కోసం. ఇంకా అనేక రకమైన మాదక ద్రవ్యాలు సేవిస్తాం, అది ఎందుకు, మానసికంగా తృప్తి, అనేక పేరు ప్రఖ్యాతులు పొందాలని ప్రయత్నిస్తాం, అది అహంకారం తృప్తి కోసం. కానీ ఇవన్నింటిని కూడా భగవంతుడి సేవలో ఏ విధంగా నిమగ్నం చేయాలి అనేది అంబరీష మహారాజు వారు మనకి చేసి చూపించారు. అది ఏమిటంటే, సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. సవై మన కృష్ణ పదార విందయో అంటే మనసు కృష్ణుని పదార విందాల దగ్గర ఉంచడం. మనకి ఎప్పుడైతే సమయం దొరుకుతుంది అప్పుడు మన మనసుని కృష్ణుని గురించి, ఇక్కడ కృష్ణుని యొక్క పాదాలు అంటే మనం ఎప్పుడు పాదాలు మనం నిజానికి చూడలేదు, నిజమైన పాదాలు ఎలా, కానీ ఇక్కడ పాదాలంటే అతని గురించి గుర్తు తెచ్చుకోవడం, అతని యొక్క లీలలు కానీ అతని యొక్క అతను ఏ విధంగా చెప్పిన ఉపదేశాలు ఇవన్నీ కూడా మనం నిజమైన పాదాలు మనం గుర్తు తెచ్చుకోగలిగితే ఇంకా చాలా ఉత్తమమైనది. అది మన వల్ల కాదు కదా, మొట్టమొదటి స్థితిలో మనం ఉన్నాం. వాచాంసి వైకుంఠ గుణం, అదేవిధంగా వాచ అంటే మన యొక్క వాక్కుని, వైకుంఠ గుణం వైకుంఠంలో భగవంతుడు ఏ విధంగా సేవ పొందుతూ ఉంటాడు, భక్తులు ఎలా ఉంటారు, వైకుంఠం వెళ్ళే భక్తుల గురించి మనం మాట్లాడడం. అదే కరో హరేర్ మందిర మార్జనాదిషు అంటే చేతుల ద్వారా హరి యొక్క మందిరాన్ని మార్జనం చేయడం. అంటే మనకి ఎప్పుడైనా మందిరానికి వస్తే, లేదా మన ఇంట్లోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని భగవంతుడి యొక్క మందిరాన్ని ప్రతిరోజు శుభ్రం చేయడం చేతుల ద్వారా. శృతి చకారాచ్యుత సత్కథోదయే అంటే చెవులు, శృతి అంటే వినడం అనేది ఏం చేయమంటున్నారు, అచ్యుత సత్కథోదయే అంటే అచ్యుతుని యొక్క కథలను వినడం కోసం మనం చెవులను ఉపయోగించాలి. ముకుందలింగాలయ దర్శనే దృశ్యౌ, మనకి చూపు ఎందుకుంది, భగవంతుని ఆలయంలో విగ్రహాన్ని, భగవంతుని భక్తుల్ని దర్శించడానికే ఉంది చూపు. తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం, మనకి అంగాలు మనకి స్పర్శ అనేది ఎందుకుందంటే, తద్భృత్య గాత్ర అంటే తన యొక్క భక్తుల యొక్క గాత్ర అంటే శరీరాన్ని స్పర్శించడానికి మనకి శరీరం ఉంది, మనకి స్పర్శ అనేది ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి భక్తుల్ని పట్టుకోకూడదు. ఎందువల్లంటే మొట్టమొదట నీలో ఈ యొక్క కోరిక ఉండాలి, ఏంటి, నేను భక్తుడిని అవ్వాలి, నేను కూడా భగవంతుని సేవ చేయాలి అనే కోరిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఒక మనిషి స్థితికి వచ్చి అప్పుడు పట్టుకోవాలి. మనిషి స్థితికి రావడం అంటే ఏమిటి అంటే మాదక ద్రవ్యాలు సేవించకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, జూదం ఆడకుండా ఉండడం, ఈ నాలుగు నియమాలు ఉన్నాయి కదా, ఇంకోటేంటి మోసం చేయకుండా ఉండడం. ఈ నాలుగు చేస్తూ ఉంటే అప్పుడు మనం వాళ్ళని పట్టుకోవచ్చు. అంతేగాని ఏదో మనం అన్ని పాపాలు చేస్తూ ఉంటాం పట్టుకుంటే అలా ఏం కుదరదు, దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఇవన్నీ చేస్తూ భగవంతుడు భక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పట్టుకుంటే అది నిజమైన స్పర్శ, అప్పుడు వింటే అది నిజమైన. కానీ అప్పటి వరకు నామం మాత్రం ఎప్పుడైనా చేయొచ్చు ఇవన్నీ చేస్తుంది. ఎందువల్లంటే నామం మన ఈ కోరికలన్నింటినీ కూడా, ఈ యొక్క ఏదైతే నాలుగు నియమాలు పాటించట్లేదు అవి పాటించగలిగే శక్తి కూడా మనకు వస్తుంది. మనకి మొట్టమొదటి శ్రద్ధ ఉన్నప్పుడు, అందుకే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమి ఈ శ్లోకం, ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళు ఈ రెండు మార్గాల ద్వారా భక్తి కూడా చేయగలరు, భక్తి యోగం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అటువంటి వాళ్లే నిజంగా భగవంతుడి యొక్క భక్తుని యొక్క శరీరాన్ని స్పర్శించడానికి ఇవన్నీ కూడా మనం చేయడానికి మనకి శక్తి ఉంటుంది. నామం వినడానికి ఎంతమందికి శక్తి ఉంది ఇప్పుడు భీమవరంలో? ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? చాలా తక్కువ మంది, ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది అంతే కదా. ఎందువల్లంటే ఆ శ్రద్ధ, మొట్టమొదటి శ్రద్ధ అనేది మనలో రావాలి. తర్వాత ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే, అంటే ఏదైతే మన యొక్క వాసన, ఘ్రాణం అంటే వాసన ఏదైతే ఉందో అది ఏం చేయాలంటే భగవంతుడి పాదాలకు అర్పించినవి ఏవైతే ఉందో, తులసి లేదా భగవంతుడికి అర్పించిన పూలు, వాటిని వాసన చూడడం ద్వారా అంబరీష మహారాజు ఇవన్నీ చేశారు. శ్రీమత్ తులస్యారసనాం తదర్పితే, అది అంటే మనకి రసనం అంటే నాలుక, రుచి ఏ విధంగా చూడాలంటే భగవంతుడు కల్పించిన తులసిని స్వీకరించడం ద్వారా. తులసి అదే విధంగా భగవంతుడు కల్పించింది, తులసితో పాటు ఉట్టి తులసి ఇవ్వం కదా, ప్రసాదం నైవేద్యం ఉంటుంది కదా, దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇది నాలుకని ఏ విధంగా మనం చూడండి, ఇప్పుడు చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, స్పర్శ, పంచేంద్రియాలని ఏ విధంగా మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలనేది మనం చూసాం. పాదవు అదేవిధంగా, ఇప్పుడు కర్మేంద్రియాలు, పాదవు హరే క్షేత్ర పదానుసర్పణే, పాదాలు హరిక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి వాడాలి మన యొక్క పాదాలు. దర్శించడానికి, కేవలం దర్శనం ఒకటే కాదు, దర్శనంతో ఎప్పుడు కూడా ఒక యాత్ర పూర్తవ్వదు. అక్కడ ఉన్న సాధువులు భక్తుల ద్వారా శ్రవణం చేయాలి, ఆ శ్రవణం చేసింది మళ్ళీ మళ్ళా తిరిగి మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. శిరో హృషికేశ పదాభివందనే, అంటే శిరస్సు హృషికేశుడు అంటే కృష్ణుడు యొక్క పాదాలకి అభివందనం చేయడం కోసం మనకి శిరస్సు ఉంది. కామంచ దాస్యే నతు కామ కామ్యయ, అంటే మన యొక్క కోరికలు, కామం అంటే ఇక్కడ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి, చ దాసే నతు కామకామ్య, నాకు నా యొక్క కోరికల కోసం కాదు, నీకేదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చడం కోసం నా కోరికలన్నీ కూడా ఉండాలి. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నా కోరికలు ఏమేమి ఉండాలి, నీకే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చడమే నా కోరిక అయి ఉండాలి, అది వేరే ఏమి ఉండకూడదు ఇంకా. కానీ మనకి అది తప్ప, కృష్ణుడికి ఏం కావాలో అది తప్ప మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణుడికి ఏది సంతృప్తినిస్తుందో అదే తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఏమిటి, మనం ఉదయం లేస్తే టీవీ చూడాలి, న్యూస్ పేపర్ చూడాలి, అటు ఇటు తిరగాలి, లేదా కాఫీ టీలు తాగాలి, ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నాడు వద్దు నీకు మంచివి కాదు, అనేక పేరు ప్రఖ్యాతులు రావాలి, ధనం సంపాదించాలి, మంచి భార్య కావాలి, మంచి బంగళాలు, ఇవన్నీటి వల్ల ఏమవుతావు, ఇంకా ఈ అంధకార బంధువులలో చిక్కుకుపోతావు, నా వైపు మరియు మన్మనాభో మద్భక్తో మధ్యాది మాం నమస్కురు, దానివల్ల మామే వేసేసి కౌంతేయ, అంటే నన్ను చేరుకుంటావు అని చెప్తున్నాడు. కానీ మనం ఈ ఒక్కటి తప్ప మిగతా అన్నీ మనం చేస్తాం, ఇది ఒక్కటి మాత్రం మనం చెయ్యం. మరి మనం చేయవలసింది ఏంటి, ఇదే. అంటే మన కోరికలన్నీ కూడా కృష్ణుడు ఏం కావాలని అడుగుతున్నాడని మనం ఇప్పుడు కూడా ఎలా తెలుసుకుంటాం, మరి మనం కృష్ణుడికి ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి అనేది మనకి తెలుస్తుందా తెలియదు, ఎలా తెలుసుకోగలం చెప్పండి, ఎవరి ద్వారా తెలుసుకోగలం, వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ జీవితాన్ని కూడా కృష్ణుడి కోసం, కృష్ణుడి తృప్తి కోసం త్యాగం చేసి పనిచేస్తూ ఉన్నారు, నిరంతరం ఆయన సేవలో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఉంటే ఎంతమంది వస్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవడం కోసం, ఇక్కడంటే ఇక్కడనే కదా, అనేక ప్రదేశాల్లో కూడా ఉన్నారు, కానీ అనేక మందిరాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా చాలా తక్కువ మంది. అందువల్ల మనం వచ్చిన తర్వాత మనం సమయాన్ని వృధా చేయకూడదు. మనం ఇక్కడికి వచ్చాం, ఇంత మంచి ప్రదేశానికి వచ్చాం, ఎందువల్లంటే మన పూర్తిగా ఈ జన్మ జన్మలన్నింటినీ కూడా ఇంకా లేకుండా తిరిగి భగవద్ధామం చేరే అవకాశం ఉంది. కనుక మన సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకోవాలి, సమయాన్ని ఇప్పుడు కూడా వృధా చేయకూడదు. మరి ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడగడం, తెలుసుకోవడం, తిరిగి దాన్ని సాధన చేయడం చేయాలి. యథోత్తమ శ్లోక జనాశ్రయారతిహి, అది ఆ విధంగా ఇది మన యొక్క రతి అంటే ఇక్కడ ఆసక్తి, ఇవన్నీ వీటన్నిటి పట్ల ఉండాలి మన యొక్క ఆసక్తి అని చెప్తున్నారు. ఇక్కడ రతి ఉండడం అంటే ఈ విషయాల పట్ల ఆసక్తి ఉండడం. మనం ఎప్పుడు కూడాను ఇక్కడ నుండి మనం వీటి పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా భక్తి చేయడం ద్వారా ఇంకా ఏంటి, ఎవరైతే ఈ యొక్క భక్తి యొక్క సేవ చేస్తూ ఉంటారో, ఎంత కష్టమైనా భగవంతుని సేవ వలన అతనికి ఏం లభిస్తుంది, ఆనందం. ఇందులో కష్టం అంటే నిజానికి చూడాలంటే, మనం నిజానికి చెప్పాలంటే ఒక బయట పనిచేస్తున్న వ్యక్తి అంటే ఒక కర్మి అంటే భక్తుడు కానివాడు, అభక్తుడు ఏ పనులు చేస్తూ ఉంటాడో భక్తుడు కూడా అదే పని చేసుకుంటాడు. ఎలాగా, రోజు ఉదయాన్నే మనం భక్తుడు కూడా తింటాడు కదా, బయట పనిచేసేవాడు తింటాడు, తన ఇంటి భోగం కోసం ప్రయత్నం చేసేవాడు తింటాడు. అతను ఏదో పూల స్మెల్ చూస్తాడు, వాసన చూస్తాడు, మరి భక్తుడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసినట్లే వీళ్ళు కూడా చేస్తుంటారు. వీళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు బయట కారులో తిరుగుతున్నారు, భక్తులు కూడా కారులో తిరుగుతున్నారు. మరి ఏమిటి తేడా అంటే ఒకటే ఒకటి తేడా, బహిర్గతంగా మనకేం తేడా కనపడదు బహిరంగంగా అంటే వాళ్ళ యొక్క చేష్టలు, కానీ వాళ్ళ యొక్క మానసిక భావన ఏమిటి అంటే ఇవన్నీ కూడా కృష్ణుడి కోసం చేస్తాడు, కృష్ణుడి యొక్క తృప్తి కోసం భక్తుడు చేస్తాడు. లేదంటే బయట కూడా అనేక పదార్థాలు ఉన్నాయి కానీ అవన్నీ తింటలేదు, కృష్ణుడి ప్రసాదమే స్వీకరిస్తున్నాడు. మరి అనేకమైన పాటలు మనకు లభిస్తున్నాయి కానీ కృష్ణ సంబంధితమైన మన పాటలు మాత్రమే భక్తుడు పాడతాడు. మరి అనేకమైన పేర్లు ఉన్నాయి కానీ కృష్ణుడి యొక్క నామాలే మనం, టామీ పింకీ ఇవన్నీ మనం చెప్పట్లేదు, భక్తులు ఇవే చెప్తాడు. కానీ బయట వారు అనేకమైన చేస్తారు. ఎందువల్లంటే ఇక్కడ భావం, అతని యొక్క భావం కృష్ణుని తృప్తిపరచడం అనేది భావం. ఇది ఎవరైతే, ఇది ఒక తాళం చెవి లాంటిది ఆధ్యాత్మిక జీవనానికి. ఇది మనకి ఎప్పుడు గుర్తుంటే మనం అన్ని పనులు సక్రమంగా చేయగలం. ఏమిటంటే కృష్ణుడికి మరియు అతని యొక్క శుద్ధ భక్తులకి యొక్క తృప్తి కోసం మనం పనిచేయాలి, మన యొక్క చేష్టలన్నీ కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఇది మనకి గుర్తుంటే ఇదే ధోరణితో మనం చేసినట్లయితే ఏ పనైనా ఆ భావంతో, అదే భక్తి, కృష్ణుడు మరియు అతని యొక్క శుద్ధ భక్తులు, శుద్ధ భక్తుల్లో మన యొక్క గురువు గారు కూడా ఉంటారు, మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో, దీక్ష ఇచ్చారో వీళ్ళందరూ కూడా, అంతేకాకుండా అనేక మంది వైష్ణవులు, వీళ్ళందరూ తృప్తి కోసం మనం పనులు చేయాలి. అప్పుడు అది భక్తి, లేదంటే అది భక్తి కాదు. ఏదో మన పేరు కోసం, లేదా మనకి బాగుంటుందని, మన ఇంట్లో బాగుంటుందని, ఇవన్నీ ఏమైంది, భౌతికం అయిపోయింది. ఇల్లు శాశ్వతమైంది కాదు కదా, ఇక్కడ బాగుంటుందనో ఇది ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, కానీ కృష్ణుడు శాశ్వతం, కృష్ణుడితో మనకున్న సంబంధం శాశ్వతం. ఎవరైతే ఎన్ని కష్టాలు ఉన్నా ఈ విధంగా భక్తి యొక్క సేవలో ఎప్పుడు ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే తెలియాల్సింది ఉందో, అంటే ఆత్మసాక్షాత్కారం కోసం, అది వాళ్ళకి తనంతటా అదే లభిస్తుంది. కృష్ణుడు తను మన యొక్క హృదయంలో అటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. దదామి బుద్ధి యోగం తమ్ ఏ నమాం ఉపయాంతితే అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే పూర్తి నిష్ఠతో నాకు శరణాగతి పొంది ఉంది, నాకు సేవ చేస్తూ ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జ్ఞానం, నన్ను అర్థం చేసుకోవడానికి, తిరిగి నా చేరుకోవడానికి నేనే ఇస్తానన్నాడు. మనమేం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన లేదు. ఎందువల్లంటే ఎప్పుడైతే ఈ సేవలో మనం నిమగ్నం అవుతామో అప్పుడు తప్పనిసరిగా మనం శ్రవణం చేస్తాం. చెవుల ద్వారా ఏం వింటున్నాం, కృష్ణుడి కథను వింటున్నాం, కృష్ణుడు ఏ విధంగా ఏం చెప్తున్నాడు, ఉపదేశం, భక్తులు చెప్పే ఉపదేశం ఇవన్నీ వింటున్నాం. ఎప్పుడైతే మనం ఇది వింటామో అప్పుడు ఏమవుతుంది, మనకు అది అర్థమవుతుంది. కానీ ఇదే జ్ఞానం బయట వాళ్ళు విన్నారనుకోండి అర్థం కాదు. ఎందువల్లంటే కృష్ణుడి యొక్క తృప్తి కోసం ఇతను చేస్తున్నాడు కనుక అది హృదయం లోపలికి వెళ్తుంది, కృష్ణుడు సంతోషం పొందుతున్నాడు. దానివల్ల కృష్ణుడు కూడా హృదయంలో ఉన్నాడు కనుక ఆ జీవికి అర్థమైపోదు. కానీ కృష్ణుడి యొక్క తృప్తి కోసం కాకుండా అన్యదా వేరే విధంగా ఎవరైనా విన్నా వాళ్ళకి ఎక్కదు. ఇది ఏదో కాసేపు ప్రశాంతం కోసం వచ్చామనుకుంటారు, వస్తారు, వెళ్తారు. కానీ నిజంగా భక్తితో చేసేవాళ్ళకి వెంటనే మన హృదయంలోకి, మనసులోకి వెళ్ళిపోతుంది, అది కూర్చుంటుంది మన బుద్ధిలో. కానీ బయటవాడికి కొంత పుణ్యం లభిస్తుంది, వింటాడు. ఆ విధంగా చేయగా చేయగా అనేక కోట్ల జన్మ తర్వాత అతనికి ఒక అవకాశం లభిస్తుంది, ఒక భక్తుడిని కలుసుకొని భక్తుల ద్వారా భక్తి చేయాలి అని అతన్ని అంటే అతను పట్టుకొని మరీ చెప్తారు అన్నమాట అటువంటిది. కానీ ఎవరైతే ఈ యొక్క కోరికతోటి మనం కృష్ణుని తృప్తి కోసం మనం చేద్దామనే కోరికతోటి ఉంటారో వాళ్ళకి మొత్తం జ్ఞానం తనంతటదే అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో మన ఉత్తమైనది ఏంటి? సాంఖ్య యోగము మరియు భక్తి యోగము. ఉత్తమమైనది ఏంటి? మనం చేయవలసింది ఏమిటి? భక్తి యోగం. అందులో సందేహం ఏమైనా ఉందా? లేదు. ఎందువల్లంటే ఇది మన యొక్క సహజ స్థితి. అంటే సహజ స్థితి ఏంటి? మన యొక్క సహజ స్థితి కృష్ణుడికి సేవకుడుగా ఉండడం మన యొక్క సహజ స్థితి, నిత్యమైన స్థితి, శాశ్వతమైన స్థితి అది. ఆ యొక్క స్థితిలో మనల్ని ఉంచుతుంది నేరుగా. కాబట్టి ఏ విధంగా అయితే ఒక చేప బయటకు వచ్చింది అనుకోండి నీళ్ళలోంచి, ఇప్పుడు గిజగల గీలగిలా కొట్టుకుంటుంది. అదే విధంగా మనం కూడా ఇప్పుడు భౌతిక సంసారంలో కృష్ణుడి నుంచి విడిపడిపోయాం, మనం విడిపడిపోయాం కావాలని. తిరిగి మనం కృష్ణుని చేరుకున్నట్లయితే, కృష్ణు యొక్క సేవకు వచ్చినట్లయితే మనకి ఆత్మకి సంతోషం అనేది లభిస్తూ ఉంటుంది. అందువలన మన సహజ స్థితిలో ఉంటాం కనుక ఇది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో ఇంకా అతనికి విచల్ అంటే సందిగ్ధ స్థితి లేదా ఇంకా ఏదో కావాలని అనిపించే స్థితి ఉండదు ఇంకా అది. అందువలన భక్తి అనేది నేరుగా ఉత్తమమైనది. అది మనకంటే ప్రత్యేకమైన కోరికలు ఏమీ ఉండవు. ప్రత్యేకమైన కోరికలు ఏమి లేనప్పుడు ఇంకా మన మనస్సు శాంతి మొట్టమొదట, తర్వాత కృష్ణుడు సేవ చేస్తాం ఆనందం అదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క ఇంద్రియాలని భక్తియుత సేవలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ తిరిగి భక్తుల ద్వారా మరియు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన గ్రంథాల ద్వారా, భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అందరూ మరి పుస్తకాలు చదువుతున్నారా? ప్రతిరోజు భగవద్గీత చదువుతున్నారా? భగవద్గీత, భాగవతం ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారా వాటిలో ఉన్న విషయాలు? సరే, హరే కృష్ణ. ఏమైనా సందేహాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే చెప్పవచ్చు. అదే చెప్తున్నాను, అదే ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. ఒక నాస్తికుడైన కపిలుడు ఉన్నాడు, అది నిజమైన సాంఖ్యయోగం కాదు. కానీ అదే సాంఖ్యయోగం భగవద్గీతలో కూడా చెప్పారు అని కొంతమంది చెబుతూ ఉంటారు, నాస్తికత్వాన్ని భగవద్గీత. కానీ కృష్ణుడు స్వయంగా మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మామ నమస్కూరు నా భక్తి చేయి అని చెప్పినప్పుడు తిరిగి నాస్తికత్వం అనే దానికి ఎక్కడ తాగుంది భగవద్గీతలో? అనేక మన్మనాభు అనే శ్లోకం కృష్ణుడు మొత్తం భగవద్గీత రెండుసార్లు చెప్పాడు ఈ శ్లోకంలోని మొదట్లే. ఇంకా ఏ విషయాన్ని కూడా తిరిగి చెప్పలేదు. అంటే అది ఎంత ముఖ్యం? అటువంటిప్పుడు నాస్తికత్వానికి తావేది అసలు భగవద్గీతలో? వీళ్ళందరూ ఏంటంటే ఇంద్రియ భోగం ఎవరైతే చేయాలనుకుంటూ ఉంటారో అప్పుడు భగవంతుడు లేడు అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఈ కోపం చెందిన వాళ్ళు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ అన్నమాట. శ్రీమద్ భగవద్గీత కీ జయ్, శ్రీల ప్రభుపాద కీ జయ్.